త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారు పంపించినటువంటి దివ్య విమానంలో ఎక్కి మహాప్రయాణం చేసి అమృత సముద్రం చేరారు. ఈ అమృత సముద్రం ప్రాంతంలోకి రాగానే విమానం ఆగిపోయింది కనుక అమ్మ సన్నిధానం దాకా వాహనంలో వెళ్ళడం నిషేధం. అందువల్లే విమానం తనంత తానే అక్కడ ఆగిపోయింది. కైలాస పర్వతము, కొన్ని కొన్ని దివ్యక్షేత్రాలు ఆ ప్రాంతాలకు వెళ్ళగానే వాహనములు ఆపి అక్కడి నుంచి కాలినడకనే వెళ్ళాలి. ఎవరైనా ఒకవేళ బలవంతముగా అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించినా ఆ విమానాలు కూలిపోతాయి. ఇప్పటికి కూడా కేదారంలో కొన్ని ప్రాంతాలకి హెలికాప్టర్లో వెళ్ళాలని ప్రయత్నిస్తే హెలికాప్టర్లు ఎప్పుడు కూలిపోతాయి. అక్కడ ఆ ప్రాంతంలోకి ఆకాశ మార్గంలో ఎవ్వరూ వెళ్ళలేరు. రావణుడంతటి వాడు పుష్పక విమానంలో వెళ్ళడానికి ప్రయత్నించి భ్రష్టుడయ్యాడు. ఒక్కొక్కప్పుడు మనకు మళ్ళీ అనుమానం రావచ్చు, కొంతమంది పాపాత్ములు కొన్ని కొన్ని ఆలయాలలో చేయకూడని పాపాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యంలో అంటే హంపి క్షేత్రంలో నరసింహస్వామి చెయ్యే విరగ్గొట్టేశారు వాళ్ళు. అలా విరగ్గొడితే వాళ్ళకి ఏమైనా అయ్యిందా అని ఇలాంటి అనుమానం కొంతమందికి అప్పుడప్పుడు భక్తులకు వస్తుంది. ఎందుకంటే వీడు భక్తులు, వాళ్ళ రక్తం ఉడికిపోతూ ఉంటుందన్నమాట. ఎంతో గొప్పదండి, విద్యారణ్యస్వామి వారి ఆధ్వర్యంలో హంపీలో అంటే విజయనగరంలో పరమ పవిత్రమైన నృసింహస్వామి విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం, దాదాపు 30 అడుగుల విగ్రహం ఉంటుంది. అంత విగ్రహం యొక్క చెయ్యి విరిగిపోయి కనపడుతూ ఉంటే చూసినప్పుడల్లా మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అప్పుడు నరసింహస్వామి తలుచుకుంటే వాడంత వాడు బతికెంత, అయినా ఎందుకు క్షమించాడు అంటే వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఎంతో కొంత తపస్సు చేసి భ్రష్టులై పుట్టిన పాపాత్ములు. వీళ్ళ పాపం పండేదాకా పరమాత్ముడు క్షమిస్తాడు. ఆయనకి చెయ్యి విరగ్గొట్టేవాడు కొడుకే, తన చేతిని అతికించేవాడు కొడుకే, గుడి కట్టించేవాడు, గుడి పడగొట్టించేవాడు ఇద్దరూ ఆయన సంతానమే. అందుకే ఆయన కొంత ఉపేక్షిస్తాడట. నరకాసురుడు ఎంత పాపం చేశాక చిట్ట చివరికి కృష్ణుడు వెళ్ళి చంపాడండి. నరకాసురుడిని చంపేలోపు 3 యుగములు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు ఆడవాళ్ళు అల్లాడిపోయారు. చిట్ట చివరికి కృష్ణుడు వెళ్ళి చక్రంతో నరికి చంపాడు. అప్పటిదాకా ఉపేక్షించవలసి వచ్చింది, ఎందుకంటే వాడికి కొన్ని వరాలు ఉన్నాయి కనుక. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా క్షమించాడు, అప్పుడు వాడు తల నరికాడు. ఇంతెందుకు? రావణుణ్ణి చూడగానే హనుమంతుడు ఏమన్నాడు, ఒరే నువ్వు ఇంతకాలం మహాతపస్సు చేసావు కనుక ఆ తపస్సుకి తగిన ఫలితం అనుభవించావు, నీ తపఃఫలితంగా నీ పుణ్యం వల్ల 1000 సంవత్సరములు భోగములు అనుభవించావు, ఆ తపఃఫలితం ఇక పూర్తయింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ బ్యాలెన్స్ అవుతుంది, ఇక ఇప్పటివరకు కనీసం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసావు అంటే నీ పుణ్యం ఎంతో కొంత ఉంది, దాన్ని సుఖాల రూపంలో అనుభవించావు, ఇప్పుడు నీ పుణ్యం నశించింది, ఏ క్షణంలో సీతాదేవిని తీసుకొచ్చి అశోకవనంలో పెట్టావో ఆ క్షణమే నీ పుణ్యం పూర్తిగా క్షీణించడం మొదలుపెట్టింది, ఇంకా కొద్ది రోజుల్లో పుణ్యం పూర్తవుతుంది, అవగానే రాముడి చేతిలో నువ్వు చస్తావు, చచ్చేలోపు సీతని రాముడికి ఇచ్చావంటే నీ పుణ్యం మళ్ళీ పెరుగుతుంది అని చెప్పాడు ఆయన. సుస్పష్టంగా సుందరకాండలో హనుమంతుడు హెచ్చరించాడు నీ తపఃఫలితం అయిపోతోంది ఈ సుఖాల రూపంలో అనుభవించావని. సీత అంతటి మహాలక్ష్మిని, జగన్మాతని అపహరించి లక్ష్మీదేవే సీతారూపంలో అవతరించింది, అంతటి జగన్మాతని పట్టుకొచ్చి అశోకవనంలో పెట్టాక కూడా 7 ఏళ్ళ వరకు ఇంకా వాడు బతుకున్నాడంటే అప్పటిదాకా వాడి పుణ్యం ఇంకా ఉంది, వాడిని రక్షించవలసిన అవసరం వచ్చింది. పుణ్యం బాగా క్షీణించిపోయి పరమపాపాత్ముడయ్యేదాకా రాముడు ఉపేక్షించాడు. ఒక్కసారి సంపూర్ణముగా పుణ్యం పోయాక మాత్రం ఇక ఏ దేవుడు వాడిని రక్షించడు. సమయం వస్తే వాడి శిరస్సులు తెగి యుద్ధరంగంలో పడ్డాయి. శివుడి కైలాస పర్వతం నెత్తి మీద పెట్టుకు మోసిన పుణ్యాత్ముడు ఒకప్పుడు వాడవునా, శివుడు వాడి నెత్తి మీద తాండవం ఆడాడు. ఇప్పుడు ఆ తలకాయల్ని నక్కలు తండుకుపోయాయి అంటాడు కాళిదాస కవి. శివశిరసి శిరాంసి యాని రేజుహు శివశివ తాని లుఠంతి గురుద్ధ్రపాదై. ఒకప్పుడు 20 చేతులు 10 తలలు ధరించి కైలాస పర్వతం పైకెత్తావు, అప్పుడు నీ 10 తలల మీద శివుడు తాండవం ఆడాడు, శివుణ్ణి ఏ తలల మీద పెట్టుకున్నావో ఆ తలలు యుద్ధరంగంలో తెగిపోయాయి. తెగి నేల మీద పడగానే గృద్ధర పాదయ్యి గ్రద్దలు తమ పాదాలతో తలల్ని తండుకుపోయాయి, కింద పారేసాయి, ముక్కులతో పొడిచాయి, కొన్ని జంతువులు రెట్టలు కూడా వేసాయి. అంటే వాడు బతుకలయ్యాడు. కాబట్టి ఒక్కొక్కప్పుడు మనకి బాధ కలిగినా మనమేం భయపడవలసిన అవసరంలా. ఆలయములు పడగొట్టేవాళ్ళు, ముఖ్యంగా పాకిస్తాన్లో శివాలయాలు పడగొట్టి శివలింగాలను పెకలించేశారు. గజనీ మహమ్మద్ సోమనాథుని లింగం పెకలించాడు, ఔరంగజేబు అనే కాశీలో ఆలయం పడగొట్టాడు, మధురని పడగొట్టాడు. వాడు చివరి రోజులు ఎలా తెచ్చాడు? ఇప్పుడు వాడు ఎన్ని నరకాలు అనుభవిస్తున్నాడో మనకు కనపడకదు, కానీ వాడు అనుభవిస్తున్నది సత్యం. కొన్ని కొన్ని మన కంటికి అన్నీ కనపడవు. ప్రతి వ్యక్తి తీవ్ర పాపం చేస్తే ఆ పాపము యొక్క ఫలితం ఇక్కడ అనుభవిస్తాడు, చచ్చాక అనుభవిస్తాడు. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలం వస్తుంది. బాగా ఎక్కువగా చేసిన పుణ్యం కానీ పాపము కానీ ఇక్కడ అనుభవిస్తాడు, ఇక్కడే అనుభవించిన తర్వాత శరీరం విడిచిపెట్టాక పైన అనుభవిస్తాడు. పరమ పుణ్యములు చేసేస్తే ఇక్కడ మంచి భోగాలు అనుభవిస్తాడు, శరీరం విడిచిపెట్టాక స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాడు. మహాపాపాలు చేస్తే నోటితో ఉచ్చరించడానికి వీలు కానన్ని మహాపాపాలు చేస్తే అటువంటి వాడు ఇక్కడ చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతాడు. మంచం మీద పడి నరకం అనుభవించి రోగాలతో తీసుకుని తెస్తాడు. శరీరం విడిచిపెట్టాక అంతకంత అనుభవిస్తాడు. అనుభవించడం మన కళ్ళారా చూసాం. ఒక్కొక్కప్పుడు మనకి అనిపిస్తున్నమాట, వాడు ఇన్ని పాపాలు చేశాడు, వాడు బాగానే ఉన్నాడు, డబ్బు సంపాదించాడు, మనమే ధర్మంగా ఉండి నష్టపోతున్నాం. ఈ భ్రమ ఎప్పుడూ పొందకండి. ప్రతి వ్యక్తికి కర్మ పండాలి, కొంత టైం రావాలి. దేనికైనా మందు వేసిన వెంటనే పనిచేస్తుందా? కర్మలు హోమియోపతి మాత్రలాంటివి, కొంచెం మెల్లగా మెల్లగా పనిచేస్తాయి. ఒక్కరోజు నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణ చేసి, ప్రదక్షిణ చేసిన వెంటనే నా ఇంట్లో ఇంత మూట పడలేదే అంటే ఒక క్షణంలో మూట పడదు. ఎందుకంటే నీ వెనకాతల ఇంత తీట ఉంది, మహాపాపాల మూట ఉంది. ఆ మూట పోవాలి, అప్పుడు పుణ్యాల మూట రావాలి. కొంత ఓపిక కావాలి. ఎక్కడైనా సరే కర్మములకు తగిన ఫలితం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. వెకిలి పనులు చేసిన వెంటనే రోగం రాదు కదండి. కాబట్టి ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు చరిస్తే ఆ చారణ ఫలితం వార్ధక్యంలో అనుభవించక తప్పదు. మరి అప్పుడంటే నవయౌవనంలో ఉన్నావు కనుక రోగ నిరోధక శక్తి ఉంటుంది, కాబట్టి కొంతవరకు నువ్వు బాగుపడ్డావు. కానీ వెకిలి వేషాలు ఎక్కువ వేస్తే ఏమవుతుంది? దాని ఫలితం అనుభవిస్తాం. అందువల్ల అచ్చుక్కటై పుణ్యపాపై ఇహ ఇవ ఫలం వస్తుంది. ఇవి తెలుసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు ఈ గుడి పడగొట్టారా, లేకపోతే ప్రదక్షిణ చేశారా, పాపం చేశారా, పుణ్యం చేశారా, పాపం చేసిన వాడు బాగున్నాడు, పుణ్యం చేసిన వాడు బాగాలేడు అనేది విడిచిపెడతారు. కాబట్టి రావణుడు లాంటి వాడు వెళ్ళడానికి ప్రయత్నించి ఏది శివుడి కైలాస పర్వతం మీద విమానంలో దాని ఫలితం అనుభవించాడు. ఇది తెలిసిన జ్ఞానులు ఎప్పుడూ కూడా వాహనములను దూరముగా విడిచిపెట్టి ఆలయాల్లో ప్రవేశిస్తారు. మన మానవులు మన లక్షణాలు అలా ఉంటాయి. తెలిసి తెలియక మనకు నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేసుకుంటాం. ఏం దేవుడు అంతటా లేడా, ఇక్కడే ఉన్నాడా, కాబట్టి కారులో ఉండి దండం పెడితే ఏమిటంటాడు ఒకడు. ఈ మధ్యన కొంతమంది ఎవడికి వాడే తెలుగులో వాళ్లే మహానిధులం అనుకుని ఎవడికి తోచిన వ్యాఖ్యానం వాడు పెట్టడం. పురాణములకు ఒక వ్యాఖ్యానం రాసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నీకు నువ్వే దేవుడు అండం ఒకడు, లేకపోతే కృష్ణుడి అవతారం పరమార్థం ఇదండం. కృష్ణుడి అవతార పరమార్థం ఏమిటో ఇప్పటికీ వ్యాసుడికే అర్థం కావడంలా, మాకే అర్థం కావడంలా, వీళ్ళు తోచినట్టు వ్యాఖ్యానం చేయటం. అందువల్ల భగవంతుడు ఏం చేశాడనమాట, కొంతమందిని అంకుశంలాగా అడ్డం పెట్టేవాడిని పెట్టాడు. ఈ అడ్డం లేకపోతే ప్రమాదం, అంతకంటే ఏం లేదు. మహాత్ములు గనక త్రిమూర్తులకి తెలుసు గనకే అక్కడే విమానం దిగి కాలినడకన వెళ్ళారని మీకు చెప్పాను. దారి పొడుగుతా 18 ప్రాకారాలు దాటారు, దాటి లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక మహాసభాభవనం ఉన్నది. ఆ సభాభవనంలో ఒక అపూర్వమైన ఆసనం ఉన్నది. ఆ ఆసనం మీద కూర్చుని ఒక పరమ సుందరి దర్శనమిచ్చింది. అక్కడ శివాకార పర్యంక సుమనోహర అన్నారు. శివాకారములో మంగళాకారములో శుభమైన ఆకారంలో ఉన్న ఒక పర్యంకం అని ఒక అర్థం. శివుడు సదాశివుడు అనేవాడే అమ్మవారికి ఆసనంగా ఉన్నాడు. ఇప్పుడు నేనున్నాను ఒక చెక్క బల్ల మీద కూర్చున్నాను, అక్కడ అమ్మ కూడా కూర్చుని ఉందిట. ఈ త్రిమూర్తులకి అమ్మవారి దర్శనం అయ్యింది. ఆ అమ్మవారు ఏ ఆసనం మీద కూర్చునున్నది? సదాశివుడు అనే ఆయన మీద కూర్చున్నది. శివుడే ఒక ఆసనముగా మారి ఉన్నాడు. కాకపోతే ఈ శివుడి పేరు సదాశివుడు. ఎల్లప్పుడూ మంగళస్వరూపుడు. ఆయనలో ఒక్కనాడు కూడా అమంగళం ఉండదు. భూలోకంలో ఉన్నప్పుడు రుద్రుడు అప్పుడప్పుడు దుర్మార్గులు చంపడానికి రౌద్రం ధరిస్తాడు, కోపం ధరిస్తాడు. అందువల్ల ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కేవలం శివుడు, కానీ అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు సదా అంటే ఎల్లవేళలా శివుడు. ఆయన అక్కడ ఇంకా ఆయనకి కోపం ఉండదు, తాపం ఉండదు. పరమ సాత్వికుడు, శుద్ధ శాంత స్వరూపుడు ఆయన. అందుకే అమ్మ కూర్చున్న ఆసనమునకు శివాకార పర్యంకము, ఎప్పుడూ మంగళప్రదమైన రూపముతో కూడినటువంటి ఆసనము. ఆ ఆసనము పవిత్రం, ఆ ఆసనం శాంతస్వరూపం. ఆ ఆసనం దగ్గరికి వెడితే శుభము తప్ప అశుభం ఉండదు. ఆ ఆసనాన్ని చూస్తే ఆహ్లాదం కలుగుతుంది. అటువంటి ఆసనం మీద కూర్చుంది. ఆసనం చుట్టూత రత్న ఖచ్చితములైన రకరకాల ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. అక్కడ అంటే అమ్మవారి ఆసనం, ఆసనం పక్కన కూడా ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనములు కూడా నవరత్నములు తాపడం చేయబడిన ఆసనాలు. అమ్మేమో శివాకారమైనటువంటి ఆసనం మీద కూర్చుంటే అమ్మ చుట్టుపక్కల ఎదురుగుండా ఉన్న ఆసనాల్లో అమ్మవారికి ఇష్టమైన అధికారిణులు ఉన్నారు. మంత్రిణీ దేవత, దండనాథ, సేనానీ దేవత, ఇటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళంతా అమ్మవారి యొక్క ఇష్టసుఖులు. ఇష్టసుఖులు కాబట్టే అమ్మ దగ్గర కూర్చోగలిగారు. అమ్మకి ఎదురుగుండా ఉన్న ఆసనాల్లో కొందరు అమ్మకి పక్కనున్న ఆసనాల్లో కూర్చున్నారు. పక్కన కూర్చున్నారంటే వాళ్ళంతా మంత్రిణీ దేవతలు అనమాట. అందుకే మీకు లలితా సహస్రనామంలో మంత్రిణ్యంబా విరాజిత, మంత్రిణ్యంబా అని ఒక అమ్మ ఉంటుంది. ఒకటి కాదు, అలాంటి దేవతలు 8 మంత్రిణీ దేవతలు ఉంటారు. ఈ అష్టప్రధానులకి ఒక నాయకురాలు ఉంటుంది, ఆవిడ ప్రధానమంత్రిణి అనమాట. వీళ్ళందరూ అమ్మకి దగ్గరగా కూర్చుంటారు. ఆ మంత్రిణీ దేవతల తర్వాత సేనానీ దేవతలు ఉంటారు. వాళ్ళ తర్వాత దండనాథులు ఉంటారు. దండనాథులు అంటే కొంచెం తక్కువ జనాలకు అధిష్టాన దేవతలు అనమాట. దండనాథుడు అని పురుషుణ్ణి, దండనాథ అని స్త్రీని ఎప్పుడు పిలుస్తారు? 10,000 అంతకంటే లోపున్న సైన్యమునకు నాయకులైతే దండనాథులట. వాళ్ళ దగ్గర 10,000 మించి సైన్యం ఉండదు. 10,000 సైన్యమునకు నాయకత్వం వహిస్తే దండనాథుడు. 100,000 సైన్యం పైబడిన వాళ్ళకి నాయకత్వం వహిస్తే వాళ్ళు సేనాధిపతులు. మహాసేనాని అంటే మొత్తం ఈ సేనాపతులకి, దండనాథులకి, సైనికులకి అందరికీ నాయకుడు. మహామంత్రి అంటే ఈ సేనానులకి, మంత్రులకి, అందరికీ నాయకుడు. మళ్ళీ మంత్రులంటే కేవలం సేనకి, సేనానులకి నాయకులు వాళ్ళు. ఇలాంటి మంత్రులందరి మీద ఒక ప్రధానమంత్రి లేక మహామంత్రి ఉంటాడు. ఈ మహామంత్రులు, ప్రధానులు, సేనానులు, దండనాథులు అందరికీ కలిపి పైన ఉండేవాళ్ళు చక్రవర్తి. అదే ఇప్పుడు అమ్మ అక్కడ అనమాట. సమస్త లోకాలకి ఈశ్వరి. అందుకే అమ్మని భువనేశ్వరి, రాజరాజేశ్వరి అన్నారు. రాజరాజులకు కూడా ఈశ్వరి ఆవిడ. ఈ ప్రపంచంలో ఆ పైన మరొక అధిష్టాన దేవత లేదు. అటువంటి అమ్మని ఈ త్రిమూర్తులు చూశారు. ఆ పర్యంకం ఎలా ఉన్నది? అమ్మ కూర్చున్న ఆసనం, అమ్మ కూర్చున్న ఆసనమునకు ఆ మంచానికి 4 ఉన్నాయి. అమ్మవారు కూడా కుర్చీలో కూర్చుంది, ఒక మంచం లాంటి కుర్చీలో. అది మంచము అని పిలువబడుతుంది సంస్కృతంలో, మంచహ తెలుగులో మంచము. ఈ మంచమునకు 4 ఉన్నాయి చుట్టూత. అందులో ఒక కోడు బ్రహ్మ, మరొక కోడు విష్ణువు, ఇంకొక కోడు రుద్రుడు, 4వ కోడు ఈశ్వరుడు. ఈ 4 కోళ్ళుగా ఉన్నారు. మధ్యలో మరి మంచానికి బల్ల ఉండాలిగా. బల్లుంటే కోళ్ళు ఒకటే కాకుండా మధ్యలో చక్కని ఒక బల్ల, అప్పుడు ఆ బల్ల మీద మెత్తని పరుపు ఉండాలి. బల్ల మరియు పరుపుగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన సదాశివుడు. అందుకనే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచకురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కోళ్ళుగా ఉండగా మధ్యలో ఫలకం అంటే బల్లగా సదాశివుడు ఉన్నాడు. ఆ సదాశివుడి మీద కాలు మీద కాలు వేసుకుని జగన్మాత 4 చేతులు ధరించి కూర్చుని ఉన్నది టీవీగా. ఆ తల్లికి కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు చామరములు పుచ్చుకుని విసురుతున్నారు. చామరములు అంటే చమరీ మృగము యొక్క వెంట్రుకలు. మీరు గుళ్ళో చూశారుగా చామరం వీజియామి అనగానే ఓ వెండో బంగారమో రాగిలోనో గుచ్చబడిన ఒక కుచ్చు ఇస్తారు. ఈ కుచ్చు చెమరీ మృగము యొక్క వెంట్రుకలు. ఆ వెంట్రుకలు తెల్లగాను నల్లగాను కూడా ఉంటాయి. ఈ వెంట్రుకల సమూహంతో ఉన్నదాన్ని ఇలా విసురుతారు వాళ్ళు. ఈ వెంట్రుకలన్నీ ఏమిటనమాట, చెమరీ మృగము యొక్క శరీరము నుంచి తోక నుంచి వెళ్లాడే వెంట్రుకలు. చెమరీ మృగాన్ని ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, ఎక్కడ పరమ పవిత్రమైన మానస సరోవరంలో ఉంటాయి. యాక్స్ అంటారు, వైఏఎక్స్ యాక్స్ జడల బర్రి అంటారే, వాటిని చెమరీ మృగాలను కూడా పిలుస్తారు. వాటి వెంట్రుకలు అప్పుడప్పుడు రెండేళ్లకో మూడేళ్లకో కత్తిరిస్తారు. ఎందుకు చెప్తానంటే ఎంత గొప్పదండి ఆ క్షేత్రం, శివుడు నిరంతరం తిరిగే పవిత్ర క్షేత్రం మానసరోవరం. అక్కడుండే చెమరీ మృగముల యొక్క వెంట్రుకలతో చామరములు తయారు చేస్తారు. ఆ చామరములు లక్ష్మీదేవి సరస్వతి పుచ్చుకుని ఉన్నారనమాట. వాళ్ళు అమ్మవారికి ఒకళ్ళు ఎడంవైపు ఒకళ్ళు కుడివైపు ఉండి అలా విసురుతున్నారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, చేతిలో చామరములు పట్టుకుని అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి కుడివైపు సరస్వతి ఉండి ఇలా చామరం విసురుతూ అమ్మని సేవిస్తున్నారు. వాళ్ళ సేవలు అందుకుంటోంది అమ్మ. అబ్బా అమ్మ ఉన్నదట అక్కడ. పర్యంక ప్రవరే తస్మిన్ ఉపవిష్ట వరాంగన రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన. ఇప్పుడు త్రిమూర్తులు అమ్మని దగ్గర గంట వెళుతూ చూడడం మొదలెట్టారు. చూస్తూ దగ్గరికి వెళుతున్నారు. దూరం నుంచి వస్తున్న వాళ్ళు కొంచెం కొంచెం నడిచి వస్తూ, అది కూడా మెల్లగా నడిచి వస్తూ అమ్మని భక్తితో వీక్షించారు. టపా 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 నడుచుకుంటూ వెళ్ళకూడదండోయ్. ఆలయంలోకి వెళుతున్నప్పుడు, ఇలా ఉపన్యాసములకు వస్తున్నప్పుడు, లేదా పవిత్రమైనటువంటి ఉపన్యాస వేదికల దగ్గరికి వెళుతున్నప్పుడు, ఇంకెక్కడైనా కొంతమంది గురువుల దగ్గరికి వెళుతున్నప్పుడు మెల్లిగా నిశ్శబ్దంగా రావాలట. మధ్యలో డబడబ మాట్లాడడం, ధామ్ ధామ్ అని నడుచుకుంటూ వెళ్ళడం, కుంభకర్ణుడు రావణాసురుడు యుద్ధానికి నడిచి వెళ్ళినట్టుగా అట్టహాసంగా, ఇవి దోషాలు. కానీ న్యాయం ప్రకారంగా లోపలికి వచ్చేటప్పుడు అంత శుతిమెత్తగా రావాలట. మహారాజుల దగ్గరికి, గురువుల దగ్గరికి, దేవతల దగ్గరికి వెళుతున్నప్పుడు మెల్లగా నడవాలన్నారు. అలా నడిస్తే అప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదొక ధర్మం, దాని వెనకాతలు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే త్రిమూర్తులు శుతిమెత్తగా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కోసారి ఏమవుతుంది, ఏ అమ్మవారి దర్శనానికో మనం వెళుతున్నాం, మనమేమో దబాదబా నడిచాం, ఆ సమయంలో అమ్మవారు ఏదో మంచి పనిలో ఉంటుంది, మనం టపా టపా నడుస్తూ అమ్మవారి పనికి ఆటంకం కలిగిస్తే అప్పుడు వాడు కోప వచ్చి అని చూసిందా, కోపగించిందా, వచ్చిన వాళ్ళు భస్మం అయిపోతారు. అందుకని దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా భక్తితో భగవన్నామం చేసుకుంటూ వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్ళాక కబుర్లు ఏమిటి, గుళ్ళో కూర్చుని కాలక్షేపానికి, ఏమంటే బాగున్నారా, ఈ మధ్యన వ్యాపారంలో దివాళా ఎత్తేట్టుగా వీడు దివాళా ఎత్తితే నీకెందుకు చెప్పు, వాడు హవాలయో దివాలయో, నీకెందుకు నువ్వు దివాళా ఎత్తకుండా తోడు, గుళ్ళో ఎందుకు ఈ కబుర్లు, గుళ్ళో దివాళా ఎత్తావంటే నువ్వు దివాళా ఎత్తావు. గుళ్ళో ఉన్నంతసేపు ఆ దేవుడి మీద, అర్చకుడి మీద, అర్చనా విధానం మీద, వీటి మీదే దృష్టి పెట్టాలి. అక్కడి ఇంకా పనికి మాలిన కబుర్లు సాధ్యమైనంతరకు ఫోన్ ఎత్తకండి అసలు. గుళ్ళో కొంచెం గుళ్ళోంచి బయటకు వచ్చి మాట్లాడండి, దానివల్ల ఎంతో లాభం. ఈ రెండు నిమిషములలో మీ కొంపే ములగదు. కాబట్టి హాయిగా ప్రశాంతంగా అన్నీ విడిచిపెట్టి ఉండాలి. అది మనకు చెప్పడం కోసం అమ్మలో ఒక భాగమైన త్రిమూర్తులు నిశ్శబ్దంగా అమ్మను చూడడానికి వస్తున్నారు. అమ్మను చూస్తున్న వాళ్ళకి అమ్మవారు ఎలా దర్శనమిచ్చింది, వరాంగన పరమ ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చింది. అంగన అంటే స్త్రీ, వరాంగన ఉత్తమ స్త్రీ అనమాట. ఇంకా ఈ ప్రపంచంలో అంతకంటే ఉత్తమ స్త్రీ ఉండదు. అటువంటి స్త్రీ రూపములో దర్శనమిచ్చిందండి. దానికి ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏమీ కాదు, నిర్గుణ పరబ్రహ్మ. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో దర్శనమివ్వాలి గనక, ఇప్పుడు శక్తి గనక ఆవిడ స్త్రీ రూపంలో, శ్రేష్ఠ స్త్రీ రూపంలో, ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చింది. ఆవిడ కూర్చున్నది పరుపు మీద. ఆవిడ ఏమి కట్టుకుంది, రక్తమాల్య అంబరధర. అంబరం అంటే వస్త్రం, ఎర్రని వస్త్రం కట్టుకుంది. అందుకే అమ్మవారికి శుక్రవారం వస్తే పూర్వకాలంలో ఎర్రచీర కట్టేవారు. మంచి ఖరీదైన అపూర్వమైన శుతిమెత్తనైన కౌశేయ వస్త్రం కట్టాలి. ఆ కౌశేయం అంటే పట్టు వస్త్రం అన్నమాట. ఈ పట్టు వస్త్రం కూడా రక్త ఎరుపు రంగులో ఉన్నదట. దాంతోపాటు మెడలో దండ వేసుకుంది. మాల్యము అంటే దండ. మాల్యం కూడా ఎర్ర పువ్వుల దండే, రక్తమాల్య ఎర్ర పువ్వుల దండ వేసుకున్నది, రక్త అంబర ఎర్ర వస్త్రం ధరించింది, రక్తగంధానులేపన ఎర్ర చందనం పూసుకుంది. ఇక అమ్మ సురక్తనయన కాంత విద్యుత్కోటి సమప్రభ, ఆవిడ కళ్ళు కూడా ఎర్రగానే ఉన్నాయి ఆ సమయంలో. సురక్తనయన చక్కని ఎరుపులో ఉన్న కళ్ళట, ఒక్కొక్కప్పుడు తెల్లని కళ్ళతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఎర్ర కళ్ళతో ఉంటుంది. ఇప్పుడు ఎర్రని కళ్ళతో ఎందుకుంది అంటే భవిష్యత్తులో సృష్టి చేసే శక్తి ఈ త్రిమూర్తులకు ఇవ్వాలి, అందుకని ఆవిడ అందమైన ఎర్రనైన జీర కలిగిన కళ్ళతో కనపడింది. ఆవిడ కాంత యువతీమణి, విద్యుత్కోటి సమప్రభ, కొన్ని కోట్ల మెరుపు తీగలు ఆకాశంలో ఒకేసారి వస్తే ఎంత కాంతితో, అంత కాంతితో ఉంది. ఒక్క మెరుపు తీగ మెరిస్తేనే ఆ మెరుపు తీగని అలా చూడలేమే మనం. అటువంటిది ఏకకాలములో కొన్ని కోట్ల మెరుపు తీగలు ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎడాపెడ పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఆకాశములో మెరుపు తీగలు మెరుస్తూ ఉంటే ఎలా ఉందో, అమ్మ అంత కాంతితో ఉంది. కోటాను కోట్ల విద్యుల్లతల కాంతితో, మెరుపు తీగల కాంతితో తళ్ళ 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 మెరిసిపోతోంది. ఆ రూపం చూడడానికి సామాన్యుల వల్ల కాదు, ఎవడు చూడలేడు, చూసినా వాడు గుడ్లు పేలిపోతాయి. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మహాతపశక్తి కావాలి, దివ్య నేత్రాలు కావాలి. సుచారువదన, చాలా అందమైన ముఖం అది, రక్తదంతఛద విరాజిత, ఎర్రగా ఉన్నాయట దంతములు కూడా. దంతములు పైభాగాన్ని ఎరుపుగా వర్ణించారు, అంటే మొత్తం దంతాలు ఎరుపుని కాదు, అక్కడ పైభాగం అంటే పళ్ళు ఉండడానికి పైన పళ్ళు నిలబడేటటువంటి కట్టు ఒకటి ఉంటుంది, అటువంటివి ఆ ఎరుపు మణులతో. మామూలు ఎరుపు మణులు కాదు, కురువింద మణులను ఉంటాయి. అలాగే గురివింద పూసలు కెంపులు ఎలా ఉంటాయో అలాగా ఆవిడ దంతములు ఉండేటటువంటి కట్టుందే ఆ పైభాగం, ఆ కింద భాగం ఇవి అంత ఎర్రగా తళతళ మెరిసిపోతున్నాయట. ఒక్కోసారి మీరు దానిమ్మ గింజలు చూడండి, ఆ గింజలు కొంత తెలుపుగా కొంత ఎర్రగా కనపడతాయి, ఎరుపు తెలుపు కలిసి కనపడతాయి. అలాగే ఇప్పుడు అమ్మవారి యొక్క దంతములు కూడా పళ్ళు ఉండడానికి పనికొచ్చేటటువంటి దంతాల యొక్క సరణి అంటే పలువరస యొక్క కట్టు పైభాగం అది ఎరుపుగా, పళ్ళు మాత్రం ముచ్చములు వలె తెల్లగా కనపడుతున్నాయి. అది చూడడానికి ఎలా ఉందన్నమాట, దానిమ్మ గింజల్ని వరసగా పేర్చినట్టు ఉందిట. దాడిమీ ఫల బీజాభ దంత పంక్తి విరాజిత అన్నారు. అందుకే దానిమ్మ గింజల వలె తళుక్కు తళుక్కున దంతాలు మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఇక రమాకోట్య అధికా కాంత్య, ఒకేసారి కొన్ని కోట్ల మంది లక్ష్మీదేవతల యొక్క సౌందర్యం కాంతి కలబోస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతితో ఉంది, కోటి లక్ష్మీదేవతల్ని మెచ్చిన సౌందర్యంతో ఉంది. సూర్యబింబ నిభాఖిల, కొన్ని కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉందో అలాగా వెలుగుతోంది ఆవిడ ముఖం. ఉద్యద్భాను సహస్రాభ, ఉద్యత్ ఉదయిస్తున్నా, భాను సూర్యుల యొక్క సహస్ర వేలాది సంఖ్యతో సమమైన కాంతితో ప్రకాశిస్తోంది. ఒకేసారి ఆకాశంలో కొన్ని కోట్ల మంది సూర్యులు ఉదయించారు. ఇంతమంది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు ఎటువంటి ఎరుపు కాంతి వస్తుంది, అటువంటి కాంతి అమ్మ నుంచి వెదజల్లబడుతున్నది. ఇంకా అమ్మ చేతిలో ఒక చెయ్యి వరమిస్తున్నది, ఒక దాంట్లో పాశం పట్టుకుంది, తాడు పట్టుకుంది, మరో దాంట్లో ఏనుగులు పొడిచే అంకుశం ధరించింది. ఈ విధంగా అమ్మ అభయముద్ర, వరముద్ర, పాశం, అంకుశం నాలుగు చేతులలో ధరించి ఈ నాలుగు చేతులతో దర్శనమిస్తున్నది. వర పాశ అంకుశ అభీష్ట ధర అంటే అదనమాట, వరము అభయముద్ర పాశం అంకుశం. ఈ అంకుశం కూడా క్రోధమే అంకుశంగా మారింది, ఆవిడ కోపం ఒక అంకుశంగా మారింది. ఎందుకు ఆవిడ అంకుశం ధరించింది, జీవులలో మదించిన ఏనుగు లక్షణాలు కొన్ని ఉంటాయి. మదపుటేనుగు యొక్క లక్షణం ఏమిటంటే కోరికల వెంట పడ్డం, తిండి కనపడితే తినేయటం, ఏదైనా ఆడ ఏనుగు కనపడితే దాని వెంట పడ్డం, లేదా ఎవడన్నా కనపడితే పొగరతో చంపేయటం, ఇది మదపుటేనుగు యొక్క లక్షణం. మదపుటేనుగుకి కొంచెం పిచ్చెత్తినట్టు ఉంటుందిట, అందుకే దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అప్పుడు ఆ మదపుటేనుగు ఓళ్ళ మీద పడి ఊళ్ళు ధ్వంసం చేస్తున్నా, పొలాలు నాశనం చేస్తున్నా, దాన్ని అదుపులో పెట్టడానికి మావటివాడు అంకుశంతో కుంభస్థలం మీద ఓ పోటు పొడుస్తాడు. టక్కున ఏనుగు అదుపులోకి వస్తుంది. ఆ కంకుశానికి తప్పది దేనికి లొంగదు. అందుకే నాగేంద్రో నిశితాంకుశేన, మంచి నాగేంద్రం అంటే మదించిన ఏనుగు కూడా అంకుశం దెబ్బకి అదుపులోకి వస్తుంది. అలాగే మనిషి ప్రవర్తన తేడాగా ఉన్నప్పుడు, వాడు రెచ్చిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు వాడిని అదుపులో పెట్టడానికి అమ్మవారు తన క్రోధమును అంకుశంగా మార్చి దర్శనమిస్తోంది. అమ్మ చేతిలో అంకుశం చూసామంటే మనం మదపుటేనుగులాగా రెచ్చిపోయి ప్రవర్తించకుండా పవిత్రమైన నడవడికలో గడతాం. ఇంకా మరో చేతిలో ఏముంది, పాశం తాడు, అది అనురాగం అట. అమ్మవారి యొక్క ప్రేమ ఆ పాశంగా మారి, నాయన నా దగ్గరకు వచ్చావు కనుక నీలో ఉన్న దోషాలు పాపాలు వ్యసనములు వాటిని అదుపులో పెట్టి నిన్ను నా దగ్గరకు తీసుకుని నా ప్రేమ అనే తాడుతో కట్టి శాశ్వతంగా అనుగ్రహిస్తాను అని చెప్పడానికి ఆవిడేం చేసిందనమాట, అనురాగమును పాశముగా మార్చుకున్నది ఆవిడ. ఈ విధంగా నాలుగు చేతులతో దర్శనమిస్తున్నది. ఎంతో పూర్వం త్రిమూర్తులు ఎప్పుడూ ఆ రూపాన్ని చూడలేదు, అందుకే అదృష్టపూర్వా ఏనాడూ చూడబడలేదు, ఇప్పుడు చూశాం. ఆవిడ సుందరి స్మితభూషణ, ఆవిడకి నవ్వే అందం, ఎప్పుడు చూసినా చిన్న నవ్వు నవ్వుతూనే ఉందట. అమ్మని ఎప్పుడు చూడండి నవ్వు ముఖంతో ఉంటుంది, రాగానే అలా నవ్వుతూ పలకరిస్తే ఎంత ఆనందం అండి. ఎప్పుడు చూసినా ముఖంలో అగ్గుచుకుపోతే ఆ ముఖాన్ని మనం ఏం చూడగలుగుతాం. అందుకని అమ్మ స్మితభూషణ, నవ్వే ఆవిడకి ఆభరణము. మనకు నవ్వు గొప్ప ఆభరణం అండి. ఈ ఉంగరాల కంటే, గొలుసుల కంటే, వడ్డాణాల కంటే, గండపెండేరాల కంటే మనుషులకి గొప్ప ఆభరణం ఏమిటంటే చిరునవ్వు. చిరునవ్వును చూడగానే ఎవడన్నా పొట్టులో పడిపోతాడు. ఎప్పుడు విధమోహం పెట్టు కూర్చుంటే ఆ ముఖాన్ని చూసి ఎవడన్నా దగ్గరికి వస్తాడా, రాలేడు వాడు. అందులో ముఖ్యంగా అందుకనే పరిపాలన చేసే వాళ్ళకి ఎప్పుడు నవ్వు ముఖం ఉండాలట. మీరు ఎప్పుడో చూడండి మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళందరికీ కనుక నవ్వుముఖం ఉంటే అక్కడికి వెళ్ళగానే మనం సగం కష్టం మర్చిపోతాం, అమ్మాయ నవ్వుతూ పలకరించాడు అనుకుంటాం. అంటే కట్టి కాలిపోయిన కట్టి ముఖం లాంటి ముఖం, అలాంటి ముఖముతో ఉన్నటువంటి ప్రభు పరిపాలనలో వర్షములు కురవ్వని ప్రజలు సర్వనాశనం అవుతారని నేను చెప్పలేదు. నేను చెప్పేవన్నీ పౌరాణికులు చెప్పిన మాటలు చెప్తాను. చూడండి బృహస్పతి వంటి వాళ్ళ స్మృతుల్లో చెప్పారు, రాజా రాష్ట్ర కృతం పాపం, మహారాజు చేసిన పాపమంతా మన రాష్ట్రం అనుభవిస్తుంది, రాష్ట్రం పాపం రాజు, రాజు పాపం రాష్ట్రం అన్నారు. రాజా రాష్ట్రకృతం పాపం అని స్వయంగా వ్యాసులు వారు రాశారు. కాబట్టి రాష్ట్రం అంటే దేశం అని అర్థం అనమాట. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతమును రాష్ట్రము అంటారు. అందువల్ల ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలని లోకానికి సందేశం ఇస్తూ జగదంబ స్మితభూషణ చిరునవ్వుతో ఉన్నది. హ్రీంకార జప నిష్టైస్తు పక్ష బృందై నిషేవిత. అక్కడ కొంతమంది మునులు పక్షుల రూపంలో వచ్చి చేరారు. అక్కడున్న వాళ్ళంతా కూడా ఋషులు, కానీ ఋషులు ఋషులు కింద లేరు, వాళ్ళు పక్షుల రూపం ధరించి అమ్మవారి చుట్టూ చేరారు. చేరి ఏం చేస్తున్నారు వాళ్ళు, కీచ్ కీచ్ అని అరవటంలా హ్రీం 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 అని జపం చేస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన బీజములలో హ్రీంకారం కూడా ఇష్టం. అందుకనే అమ్మని స్తోత్రం చేసేటప్పుడు హ్రీంకారాసన గర్భిత నల్ల శిఖాం అన్నాం. హ్రీం అనే ఒక అక్షరం ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారం వంటి ఆసనం మధ్యలో కూర్చుంటావు, అగ్నిలా విరిసిపోతూ ఉంటావమ్మా అని దాని అర్థం అనమాట. అమ్మవారు ఒక ఆసనంలో కూర్చుందిట. ఆ ఆసనం ఎలా ఉంది, హ్రీం అనే అక్షరం ఎలా ఉందో అలాంటి ఆసనం. ఆ ఆసనం మధ్యలో అమ్మ కూర్చుంది, పల్లకీలో కూర్చున్నట్టుగా హ్రీంకార ఆసనం మధ్యలో ఉంది. అక్కడున్న అమ్మ ఎలా ఉంది, అనలశిఖాం అగ్నిజ్వాల వలె జ్యోతి వలె వెలిగిపోతుంది. అమ్మ ఎప్పుడు అగ్నిలా వెలిగిపోతూ ఉంటుంది, అగ్నిస్వరూపిణి అమ్మ. అటువంటి అమ్మని త్రిమూర్తులు చూచారు. అరుణ కరుణామూర్తి కుమారి నవయౌవన. అమ్మ అరుణవర్ణంలో ఉన్నది, ఉదయిస్తున్న సూర్యకాంతిలో ఉన్నది, కరుణామూర్తి అమ్మ. అమ్మకున్న ప్రేమ ఇంకెవరికి ఉండదు. ఎన్ని తప్పులు చేసినా క్షమించటమే అమ్మ లక్షణం, తల్లికి తప్పే కనిపించదు. పరమ పాపాత్ములు కూడా అమ్మ తెలియక అపరాధం చేశాం, మా యవ్వనంలో మాకు తెలియక వ్యసనాలు వెంటపడ్డాం, క్షమించు తల్లి అని ఇలా లెంపలేసుకుంటే అమ్మ దగ్గర నిలబడి అప్పటి వరకు మనం చేసిన పాపములన్నీ తక్షణం తుడిచేస్తుందిట. కరుణామూర్తి అని ఎందుకన్నారో వ్యాసుల వారు చెప్పారు. ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరముల కాలము 40 ఏళ్ళలో 25 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఇంక నోటితో ఉచ్చరించలేని పాపాలు చేశాడు. ఈ పాపములన్నీ వాణ్ణి మలం పట్టుకున్నట్టు పట్టుకున్నాయట, బురద పట్టుకున్నట్టు పట్టుకున్నాయట. అటువంటి వాడికి ఒకసారి పశ్చాత్తాపం కలిగింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. శారదా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి, అమ్మ తెలియక ఇన్నాళ్ళు పాపం చేశాను, కానీ పద్మాకర్ గారి పురాణం విన్నాక నేను ఎన్ని తప్పులు చేశానో అర్థమయ్యింది, నన్ను క్షమించు అని ఒకే ఒక్కసారి ఇలా లెంపలు వేసుకుంటే వెంటనే అమ్మ ఏం చేస్తుంది, తన కంటి నుంచి అమృతం వంటి చూపులు వాడి మీద ప్రసరిస్తుంది. అమ్మ చూపుల్లోంచి అమృతం వస్తుంది. ఆ అమృతం వీడి శరీరం మీద పడగానే అప్పటి వరకు వీడు చేసిన పాపముల ముద్ద మొత్తం కరిగిపోతుందిట. గోశాలలో ఆవులు పేడ వేసిన వెంటనే ఏం చేస్తున్నాడు, ఆయన గొట్టం పెట్టేలా కడుగుతున్నాడు. ఆ గొట్టం దెబ్బకి మొత్తం పేడ ఆ మూత్రం కొట్టుకుపోవడంలో గొట్టం పెట్టి నీళ్లతో కడిగితేనే మలమూత్రాలు పోతున్నాయే, అటువంటిది అమ్మవారి చూపుల్లోంచి వచ్చే అమృతం దెబ్బకి మన పాపములు కరిగిపోకుండా ఉంటాయా, అలా మహాపాపముల నుంచి ప్రక్షాళన చేసి మనల్ని అనుగ్రహిస్తుంది గనక అమ్మని కరుణామూర్తి అన్నారు, అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అందుకని అమ్మవారి భక్తులు భయపడవలసిన అవసరం లేదు సుమా. మగవాడి రూపంలో ఉన్నప్పుడు ఎన్నో యాతనలు పెడతారట, వాళ్ళు పరీక్షిస్తారట. అదే స్త్రీ రూపంలో అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు మాత్రం అమ్మ ఎన్ని దోషములు చేసినా ఒక్కసారి అలా లెంపలేసుకుంటే చాలు, చక్కన మన పాపాలు ప్రక్షాళన చేస్తుంది. అమ్మని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అన్నారు. సంసారం ఒక పెద్ద బురద, పంకము అంటే బురద అన్నమాట. సంసారం అనే బురదలో మేము నిర్మగ్నులం అయిపోయాం, పూర్తిగా మునిగిపోయాం. బురదలో పీకదాకా మునిగితే పర్వాలేదు, ఎప్పుడొకప్పుడు బయటకు వస్తాం. తలకాయ కూడా బురదలో మునిగిపోయింది, ఊబిలోకి దిగిపోయినట్టు దిగిపోయాం. ఏది సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయిన వాడు ఎప్పుడు బతుకుతాడో ఏం తెలిసివాడు, ఏ క్షణంలో అయితే చచ్చిపోవాలి కదా. అలాంటప్పుడు కూడా మునిగిపోతున్నప్పుడు అమ్మ అంటే అందులోంచి వాడిని టక్కన పైకి లాగి, జుట్టు గుచ్చుకు పైకి లాగి వాడిని కడిగేసి మంచి బట్టలు వేసి అలంకరించి అప్పుడు వాళ్ళ ఆయన కామేశ్వరుడికి ఇస్తుందిట. అందువల్ల అమ్మ కంటే గొప్ప దేవత ఎవరు అన్నారు. సంసార పంకములో నిర్మగ్న మునిగిపోయిన మనల్ని సముద్ధరణ పైకి తీసి ఉద్ధరించడంలో పండిత అమ్మవారి కంటే గొప్పవాళ్ళు లేరు, శ్రేష్ఠురాలు, స్కిల్డ్ పెర్సన్ అనమాట ఆవిడ. సంసారం అనే బురదలోంచి ఉద్ధరించడంలో అమ్మకున్నంత చేకచక్యం ఎవరికీ లేదు. అందుకని కరుణామూర్తి ఆవిడెప్పుడు కుమారి, ఎప్పుడు కూడా 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కురాలుగా కనపడుతుందట. కుమారి అనేది 20 ఏళ్ల లోపున్న స్త్రీకే వాడాలి. అదే శ్యామ అంటే శ్యామ యౌవన మధ్యస్థ, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న స్త్రీని యౌవన మధ్యంలో ఉన్న స్త్రీ అంటాం. అటువంటి వాళ్ళకి శ్యామ అని పేరు. సీతాదేవి గురించి శ్యామ అని రాశారు అంటే మంచి నవయౌవనంలో ఉంది అని అర్థం అన్నమాట. అదే కుమారి అంటే బిలో 20 ఇయర్స్, 20 to 30 అయితే వాళ్ళని శ్యామ అని పిలుస్తాం. ఇంకా అక్కడి నుంచి క్రమంగా ప్రౌఢ, మహాప్రౌఢ, క్రమంగా ఇహ ఇప్పుడైతే వృద్ధ, మహావృద్ధ, అతివృద్ధ అంటారు. శరీరంలో ఉన్న జీవం కాస్త పంచభూతాల్లో కలిసిపోతే దానికి ప్రేతము అని పేరు అన్నమాట. ప్రేతంగా అయ్యాక ఇంకా పురాణం చెప్పే అవకాశం నాకు, వినే అవకాశం మీకు ఉండదు గనక ఆ స్థితి రాకుండానే భగవంతుడు అనుగ్రహించుగాక అని కోరుకోవాలి. ఇప్పుడు అమ్మ కుమారి రూపంలో నవయౌవనంలో ఉన్నది. సర్వశృంగార వేషాఢ్య, ఎన్ని అలంకారములు చేసుకోవాలో అన్ని అలంకారాలు చేసుకుంది. అలంకారం లోకం కోసం కూడా చేసుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి మంచి గంధం పూసుకుని బొట్టు కూడా తీర్చిదిద్దుకుని ఏదో పేడ పొలుగుకున్నట్టుగా కాకుండా నామం తీర్చిదిద్దుకుని కూర్చుంటే మీ పక్కన కూర్చున్నవాడు అమ్మయ్య అని కూర్చుని పురాణం వింటారు. మాకు స్నానం మీద అలంకారాల మీద ఆసక్తి లేదు అంటే మీకు లేకపోవచ్చు, కానీ పక్కవాడు భరించాలిగా మిమ్మల్ని. అందువల్ల మనకి సామాజిక స్పృహ అని ఒకటి ఉన్నదనమాట. ఎప్పుడు కూడా ఉపన్యాసానికి వచ్చే ముందు ఏం చేయాలన్నమాట, అమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మ ఎవరు, సర్వశృంగార వేషాఢ్య, అన్ని రకాలుగా పవిత్రంగా అలంకరించుకుని సువాసనతో ఉంటుంది. శృంగారం అంటే అలంకారం. ఒక జీవి పురుషుడు ఎంత అలంకారం చేసుకోవాలి, స్త్రీకి ఏ ఏ అలంకారాలు ఉండాలి, ఆ అలంకారం చేసుకోవాలంటే ముందు వాడు స్నానం చేయాలి, ఇవన్నీ చేసుకుని అమ్మ వస్తుంది, మనం కూడా అలాగే ఉండాలి. అందువల్ల బృహస్పతి ఏం చెప్పాడంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు, వివాహాలకు వెళ్ళేటప్పుడు, ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేయి. నీ శరీరము నుంచి చెమట రాకూడదు. నీ శరీరం నుంచి 1 కిలోమీటర్ దూరం సువాసన, మళ్ళీ దరిద్ర పుసెంట్స్ కాకుండా కొంచెం మంచి సువాసన వచ్చేలా చూసుకో, గంధం వాసన వచ్చేలా చూసుకో, నోట్లోంచి దుర్వాసన రాకుండా చూసుకో, దంతాల్లోంచి దుర్వాసన రాకూడదు. ఆపై నీ ముక్కులు మొదలైనవి ఎలా ఉన్నావో చూసుకో. కొంతమంది ముక్కుల నుంచి కారిపోతూ ఉంటే చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది. ఇవన్నీ చూసుకో. ఎప్పటికప్పుడు నీ శరీరం శుద్ధంగా ఉంచుకో, సువాసనతో ఉండేలా చూసుకో. కాస్త కొస్త ఇంట్లో నగలుంటే అలంకరించుకో. ఏదో నడువుకో, ఒక 10 కేజీల వడ్డాణం పెట్టుకుని, కాళ్ళకి పెద్ద పెద్ద అవి పెట్టుకుని, చేతులకు కంకణాలు గాజులు వేసుకుని, ముక్కుకు ముక్కుబడకు పెట్టుకుని, నెత్తి మీద కిరీటం పెట్టుకొస్తే పద్మాకర్ గారు ఉపన్యాసం మధ్యలో ఆనందం కలిగితే ఆయనకి దానం చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఇలా అన్నాను కదా అని నిజంగా దానం చేసేది. మేము ఎప్పుడైనా హాస్యంగా పెరిగితే అది కూడా నిజమనుకుంటారు కొంతమంది. అదొక ఆనందం కోసం, అప్పుడప్పుడు చమత్కార సంభాషణ రసం కోసం చేస్తారు తప్ప అమ్మవారు ఈ విధంగా అలంకరించుకుని అలంకారం ద్వారా శుచి యొక్క గొప్పతనం లోకానికి చెబుతూ దర్శనమిచ్చింది వీరికి. మందస్మిత ముఖాంబుజ, చిరునవ్వే ఆవిడకి అందం. ఉన్నత వక్షస్థలంతో ఉన్నది, నానా మణిగణములైన ఆభరణములు ధరించింది. ఎన్నో రకాల రత్నాలు మణులు తాపడం చేయబడిన ఆభరణాలు ధరించింది. ఇక్కడ ఆవిడకి భుజకీర్తులు ఉన్నాయి. ఆ భుజకీర్తులు కూడా పూర్తిగా బంగారంతో నవరత్నములతో తాపడం చేయబడి దర్శనమిస్తున్నాయి. ఇంకా అమ్మవారి చెవులకి కుండలాలు ఉన్నాయి. కన శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ. శ్రీచక్రం యంత్రం పట్టుకొచ్చి ఆ యంత్రమునే కుండలాల్లో ఇమిడిచ్చారు. ఇప్పుడు నా చెవులకు కూడా కనపడుతున్నాయి కదా దుద్దులు, ఇక్కడ ఒక మణి కనపడుతోంది. ఈ మణి బదులుగా ఇటు ఇటు 2 శ్రీచక్రములు దానికి తగిలించారట. శ్రీచక్రమును, తళతళ మెరిసిపోతున్న బంగారపు శ్రీచక్రమును చెవులకు కుండలములుగా చేసుకున్నది. దాంతోపాటు బుగ్గలకు కూడా బంగారపు రేకులు అంటించుకుంది. అమ్మవారి బుగ్గలకి సన్నని బంగారపు రేకులు అంటించారట. అసలే అమ్మవారి బుగ్గలు ఎర్రగా మెరిసిపోతున్నాయా? ఈ బంగారపు రేకులతో ఈ ఎరుపు, ఈ బంగారపు రంగు తళుక్ తళుక్ అంటున్నాయి. వాటిని కపోల పాలికలు అంటారు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఆడవాళ్ళకి బుగ్గలు అందంగా కనపడడం కోసం పెళ్ళిళ్ళలో సన్నని బంగారపు రేకలు, అవి ఎంత సన్నగా ఉండేవంటే ఇలా పెట్టగానే అతుక్కుపోయేవిట. ఈ బుగ్గలన్నిటికీ బంగారపు రేకులు అమర్చుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళినా చూసేవాళ్ళకి బంగారం లాంటి బుగ్గలతో దర్శనం ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చేకల్లా తీసేస్తే వచ్చేస్తాయి. ఈ మధ్యన పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళకి చూసారా, అదేదో రంగు వేసి ఆ రంగు మీద ఏదో అంటిస్తున్నారు. అప్పుడు కెమెరాలో అవి తడుక్కుమని మెరుస్తాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మొహం కడుక్కుంటే అప్పుడు ఇంత పొక్కులు మెరుస్తాయి. అలా మెరిసేటటువంటి కృత్రిమం కాకుండా బంగారపు రేకులు కూడా అంటించుకున్నదమ్మ. హృల్లేక భవనేశీతి నామ జాప పరాయణై సఖీ బృందై స్తుతానిత్యం భవనేశీ మహేశ్వరి. ఆ భువనేశ్వరిని, మహేశ్వరిని అమ్మవారి చెలికత్తెల దగ్గరకు వచ్చి, అమ్మ హృదయలేఖ భువనేశ్వరి అంటూ స్తోత్రం చేస్తున్నారు కొంతమంది. కొంతమంది నామాన్ని జపిస్తున్నారు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని. కొంతమంది మంత్ర జపం చేస్తున్నారు, ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః అంటున్నారు. ఓంకారము చతుర్థి విభక్తి నమః చేరితే అది మంత్రం. అలా కాకుండా ఒట్టి నామమే జపం చేస్తే దానికి నామజపం అని పేరు. శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇది నామజపం. వీటిని మంత్రం చేయాలంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః అని మార్చాలి. ఈ సఖీ బృందములలో కొందరు కేవలం నామస్మరణ చేస్తున్నారు, కొంతమంది ఏమో మంత్ర జపం చేస్తున్నారన్నమాట. ఈ లాప జపం చేసేవాళ్ళు కూడా ఎవరట? హృల్లేఖ, అనంగమేఖల, అనంగ కుసుమ, అనంగ మదన, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగమాలిని, ఈ దేవతలంతా అమ్మ దగ్గరకు చేరి అమ్మని స్తోత్రం చేస్తున్నారు. అందుకే హృల్లేఖాద్యాభిరమర కన్యాభి పరివేష్టిత. హృల్లేఖ, అనంగ కుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ మొదలైన దేవతాస్త్రీల చేత అమ్మ చుట్టూ కొనబడి ఉంది. అమ్మ చుట్టూ వాళ్ళు ఉన్నారు, ఉండి అమ్మని స్తోత్రం చేస్తున్నారు. అమ్మ షట్కోణం వెయ్యబడినటువంటి యంత్రం మీద ఉన్న ఆసనం మీద కూర్చుంది. ఇందాక మనం చెప్పాక అమ్మవారికి ఒక ఆసనం ఉంది. ఆ ఆసనం కింద షట్కోణం, ఆరు కోణములతో కూడిన యంత్రం ఉందన్నమాట. శ్రీచక్రంలో షట్కోణం ఉందే, ఆ షట్కోణం మీద ఆసనం, ఆసనం మీద అమ్మ కూర్చునుంది. అటువంటి ఆ జగన్మాతను చూచి పులకించిపోయి విస్మితులమైపోయి మేము ముగ్గురం నమస్కరించాం. ఇదంతా నారదునికి బ్రహ్మ చెబుతున్నాడు అనమాట. ఒకప్పుడు జరిగిందంతా ఇప్పుడు చెబుతున్నాడు. మా త్రిమూర్తులం ఆ సుందరీమణిని, జగన్మాతని చూచి పులకించి మమ్మల్ని మేము మర్చిపోయాం. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. కేయం కాంతాచకిన్నామ నజానీవోత్ర సంస్థిత. ఎవరి స్త్రీ, ఈమె పేరేమిటి? ఎంతో పూర్వం మనం ఎరగమే ఈమెని. ఇక్కడికి మనల్ని తీసుకొచ్చిన ఈవిడ సందేహం లేకుండా మనందరికీ జనని, సర్వజనని, జగజ్జనని, లోకేశ్వరి. వేలాది నేత్రాలతో, వేలాది పాదాలతో, వేల కొలది చేతులతో, వేలాది శిరస్సులతో, మళ్ళీ శిరస్సులకి కిరీటాలు ధరించి మహాకాంతితో దర్శనమిస్తున్నది ఈమె. ఈవిడ అప్సరస కాదు, గంధర్వ స్త్రీ కాదు, దేవతాస్త్రీ కాదు, లోకజనని అనుకుంటూ ఉండగా విష్ణుమూర్తి ఇటు బ్రహ్మని ఇటు శివుణ్ణి భుజం మీద చేతులతో తట్టి ఆగండి ఇక్కడ అన్నట్ట. వాళ్ళు ఆగారు నడుస్తున్న వాళ్ళు. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, సందేహం లేదు, ఈవిడ జగజ్జనని, విశ్వేశ్వరి, భువనేశ్వరి, ఆదిమాత. ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హి వహ. మనందరికీ మూలకారకురాలి జగన్మాత. మహావిద్య ఈవిడే, పూర్ణ విద్య ఈవిడే, ప్రకృతి ఈవిడే, అల్పులకు అర్థం కానిది జగన్మాత. కోరికతో లోకాలను సృష్టిస్తుంది, అంతలోనే కోరికలు లేకుండా చేస్తుంది. సంకల్పమాత్రంతో అఖిలాండ కోటి బ్రహ్మాండములు సృష్టించి పోషించి లయం చేసుకునే శక్తి కలిగినది ఈవిడ. వేదగర్భ, ఈవిడ కడుపు నిండా వేదమంత్రాలు, వేదమే ఆ రూపంలో ఉన్నది. విశాలమైన కళ్ళు కలిగిన జగన్మాత, అందరికీ ఆదిరీశ్వరి ఈవిడ. ఈవిడికి గుణము లేదు, కర్మము లేదు, లింగము లేదు, అయినప్పటికీ మన కోసం గుణరూప కర్మలింగ భేదాదులు అనుసరిస్తూ ఉంటుంది. ఈమెలో సర్వబీజములు ఉన్నాయి. అహింకారం, క్లింకారం, శ్రీంకారం, హ్రీంకారం మొదలైన బీజములన్నీ ఈ జగజ్జననిలో ఉన్నాయి. అనేక విభూతులు, మహిమలు, సంపదలు ఈ తల్లిలో ఉన్నాయి. మనం ధన్యులమయ్యాం ఇవాడు. మనం ఎంతో అదృష్టవంతులం. మన కోసం విమానం పంపి మనల్ని ఆ విమానం ఎక్కేలా చేసి ఆ విమానాన్ని తన శక్తితో ఇక్కడికి రప్పించి తర్వాత మనకిప్పుడు దర్శనమిస్తున్నది అంటే మనం ఎంత అదృష్టవంతులం. ధన్యావయం మహాభాగా కృతకృత్యాస్మ సాంప్రతం. మనం మహాయోగులం, అదృష్టవంతులం. యోగులకు తప్ప ఈ తల్లి దర్శనం కాదు. అటువంటిది మనం మన నేత్రాలతో ఈ జగజ్జనని చూడగలిగాం. సందేహం లేదు, మన పుణ్యం పండింది. ఈ జగన్మాత ప్రేమతో, ఆదరణతో ఇక్కడికి రప్పించుకుంది. ఆవిడకి ఆదరణ లేకపోతే మనం రాగలమా? అదే అన్నారు వాళ్ళు, అన్యథా దర్శనం కుత్ర భవేద్ అస్మాకం ఆదరాత్. ఈవిడికి మన మీద ప్రేమ లేకపోతే, ఆదరించకపోతే మనం రాగలమా? తల్లి అనుగ్రహిస్తేనే మనం ఆ తల్లి దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేకపోతే మనకి నౌకలు చెల్లినట్లే. సందేహము లేదు, బ్రహ్మాండములన్నిటినీ సృష్టిస్తూ ఉన్న ఈ తల్లిని ఒకప్పుడు నేను చూశాను. ఈ తల్లిలో లక్షాంశం కూడా ఇంకా ఏ దేవత దగ్గర కూడా లేదు. నేను ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా ప్రళయంతో నిండిపోయినప్పుడు ఒక మర్రాకు మీద బుజ్జిబాబుగా ఉన్నాను. అలా బుజ్జిబాబుగా ఉన్నప్పుడు శయానం వటపత్రేచ పర్యంకే సుస్థిరే దృఢే బాలభావే మహాదేవి దోలయంతీవ మాముదా. ఈ చరాచర జగత్తు ప్రళయంతో నిండిపోయింది. అప్పుడు ఈ సృష్టిలో నీరు తప్ప ఇంకేం లేదు. అలాంటి జలప్రళయంలో నేను ఒక చిన్న పసిబాలుడిగా మారా, బాలకృష్ణుణ్ణి అయిపోయాను. అప్పుడు నన్ను ఒక మర్రాకులో ఈ తల్లి పడుకోబెట్టింది. ఆ మర్రాకుకి దారములు కట్టింది. ఆ దారములు ఆధారం లేకుండా ఆకాశం నుంచి వేళ్లాడేలా చేసింది. దానికి ఏ ఆధారం లేకుండా ఆ ఆధారం లేని దారం వేళ్లాడింది. దారానికి ఆకు కట్టబడింది. ఆ ఆకులో నేనున్నాను. అప్పుడు నన్ను ఈ అమ్మ వచ్చి ప్రేమగా చూస్తూ మర్యాకులో ఉన్న నన్ను ఉయ్యాల్లో ఊపినట్టుగా అటు ఇటు ఊపి జో అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని జ్వాలపాట పాడి నన్ను ఆహ్లాదపరిచింది, ఆనంద పెట్టింది, వరాలిచ్చింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా, పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే, నా కాలి బొటనవేలు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని అని చీకుతూ కూర్చున్నాను. అలా నాక్కుంటున్న సమయంలో ఈ తల్లి పాటలు పాడింది. ఇక్కడ చెప్పారండి గాయంతి అంటే పాటలు పాడిందిట. నాయన నిద్రపో, భవిష్యత్తులో ఎన్నో పనులు చేయాలి, నా ఆశలన్నీ నీ మీదే ఉన్నావు, నువ్వు ఒక్కడవే జగద్రక్షకుడవు, నీ శక్తి ఇంకెవరికీ లేదు అని నా గురించి గాయంతి పాటలు పాడింది. దోలయంతి చ ఉయ్యాల ఊపినట్టుగా ఆ ఆకుని ఊపింది. బాలభావాన్మయి స్థితే, నన్ను చంటి పిల్లవాడిని చూసినట్టు చూసింది. ఆ రూపమును మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనుకున్నాను నేను. ఆ తర్వాత నేను పెద్దవాడిని అయిపోయాను, ఈ చరాచర జగత్తుని ఎన్నో పర్యాయాలు పోషించాను, సర్వశక్తివంతుణ్ణయ్యాను, అయినా ఒకనొకప్పుడు నన్ను మర్యాకులో ఊపిన ఆ జగజ్జనని దర్శనం ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అనుకుంటూ ఉండేవాడిని. ఎన్నాళ్ళకి ఆ తల్లి అనుగ్రహించి పునఃసృష్టి అవ్వబోతున్న ఈ కాలంలో, మళ్ళీ సృష్టి ప్రళయానంతరం ఆరంభం కాబోతున్న సమయంలో నన్ను, నాతో పాటు నిన్ను, మనతో పాటు ఈశ్వరుణ్ణి, ముగ్గురిని ఇక్కడికి రప్పించుకున్నది సేయం ఆమె ఈమె. ఆనాడు మర్రాకు మీద ఉండగా నన్ను ఊపినావిడే ఈవిడ. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, కామన్నో జననీ శైషా శృణుతం ప్రవదాంబ్యహం. ఆ తల్లిని ఇప్పుడు నేను భక్తితో ప్రార్థిస్తాను. ఆవిడికి కోరికలు ఉండవు, కానీ మనం మాత్రం లోకశ్రేయస్సు కోసం కోరికలు కోరుకోవాలి కనుక ఆ తల్లిని పూర్తిగా ప్రార్థిద్దాం, భక్తితో ప్రార్థిద్దాం. భక్తితో ఒక్కసారి తలుచుకుంటే ప్రసన్నురాలయ్యే తల్లి. భక్తితో తప్ప అమ్మని ఇంకా దేనితోటి కొనలేము. అమ్మ ప్రసన్నం కావాలంటే, జగన్మాత యొక్క వరములు మనకు కావాలంటే దానికి సులభోపాయం భక్తి. భక్తికి సాధ్యం కానిది లేదట. వస్తువులతో పొందలేని అమ్మవారి యొక్క ప్రేమని, అమ్మ కరుణని, అమ్మ వరాలను కేవలం భక్తితో పొందొచ్చు. ఇలా పలికి విష్ణువు పదే పదే నమస్కరించాడు. మనం దగ్గర కంటే పెడదామన్నాడు. దగ్గరకు వెళ్ళి అమ్మవారి పాదాల మీద శిరస్సులు పెడదాం, అమ్మని స్తుతిద్దాం. ఒకవేళ కాపలవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు లోపలికి పోతారే, అలా ఎవరు పడితే వాళ్ళు అమ్మ దగ్గరకు వెళ్ళకూడదు అని అమ్మ దగ్గర కాపలా కాస్తున్న మంత్రిణ్యాది దేవతలు మనల్ని ఆపివేస్తే, నివారిస్తే, అమ్మ దగ్గరికి వెళ్లకుండా నిరోధిస్తే అప్పుడేం చేద్దాం. యదినో వారయిష్యంతి ద్వారస్థాః పరిచారకాః పఠిష్యామ్యస్య తత్రస్థాః స్తుతిం దేవ్యాః సమాహితాః. ఒకవేళ కాపలా వాళ్ళు మీరు దగ్గరికి వెళ్ళడానికి వీలు కాదంటే ఇక్కడే నిలబడిపోయి ఇక్కడి నుంచే ప్రార్థిద్దాం, జగదంబా నీ దగ్గరికి రాలేకపోతున్నాం, కాపలా వాళ్ళు రానివ్వడం లేదు, మేము స్పెషల్ టికెట్లు కొనుక్కోలేం, అందువల్ల మమ్మల్ని నువ్వు అనుగ్రహించు అని ఇక్కడి నుంచే ప్రార్థిద్దాం అంటూ ఉండగా కాపలా వాళ్ళు చిరునవ్వు నవ్వారట. ఈ మనస్సు గ్రహించినట్టుగా ఇక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ఆపరు. అమ్మ దగ్గరికి ఎవరైనా వెడుతుంటే వెళ్ళడానికి వీలు లేదు అనేవాళ్ళు ఉండరు. స్పెషల్ ఎంట్రన్స్ టిక్కెట్లు 1000 రూపాయలు, 1000 రూపాయల టిక్కెట్లు కూడా పోయాలండి. ఇప్పుడు 10,000 టిక్కెట్లు, రికమెండేషన్ లెటర్లు ఈ జగదంబ దగ్గర పనిచేయవు. భూలోకంలో గొళ్ళల్లో చెల్లుతాయి, ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో అయితే చెల్లుతాయి, దాని పేరే ఎండోన్మెంట్స్ అనమాట. అలా మా దగ్గర ఉండదు, వెళ్ళండి అని చిరునవ్వుతూ పంపేశారు వీళ్ళని. వాళ్ళు అమ్మ దగ్గర కంటే వెళ్ళారు. ఓం ఇత్యుక్త్వా హరిం, హరిగారు వెంటనే ఏమన్నారు, శ్రీ మహావిష్ణువు ఓం అంటూ అమ్మ దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. అమ్మవారు కూర్చున్న ఆసనం చుట్టూత ఒక గిరిగీసినట్టుగా పల్లం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు చూడండి, క్రికెట్ స్టేడియంలో స్టేడియం మధ్యలో ఉంటుంది, క్రమక్రమంగా మెట్లు ఉంటాయి అవునా. అమ్మవారి దగ్గర కూడా చుట్టూత వృత్తాకారంలో పల్లం ఉంటుంది. ఆ పల్లంలోకి దిగి అమ్మ దగ్గరకు వచ్చి మళ్ళీ మెట్లెక్కి అమ్మవారి ఆసనం దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు క్రమంగా ఎత్తు మీద నుంచి అమ్మవారు ఉంటున్నటువంటి సభాభవనం మధ్యలో ఉన్న పల్లంలోకి దిగారు. ఒక మొక్కలో చెప్పాలంటే క్రికెట్ స్టేడియంలోకి దిగినట్టుగా పై నుంచి కిందకి మెట్ల మట్ట స్టేడియంలోకి దిగినట్టు దిగారు. అలా దిగారో లేదో అమ్మ వాళ్ళకే చూసింది. అమ్మవారున్న ఆంగణంలోకి, అమ్మవారున్న ప్రాంతంలోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ అచ్చం అమ్మవారు అయిపోవాలి, స్త్రీలు అయిపోవాలి. దాంతో వయం యువతయోజాత, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు స్త్రీలు అయిపోయారట. అప్పుడే బృహస్పతి ఒక శాస్త్రం రాశాడు. భవిష్యత్ కాలంలో బృహస్పతి అమ్మవారి అర్చనా విధానం రాశాడు. శరన్నవరాత్రులలో లేక ఎప్పుడైనా ప్రత్యేక దీక్షతో అమ్మని పూజించాలి అనుకున్నటువంటి వాళ్ళు అమ్మ వేషభాషల్ని అనుకరించండి. అందుకే ఎప్పటికి కూడా మీరు చూశారో లేదో, చాలామంది అర్చకులు ఆ కాలంలో ఎర్ర చీరనే పంచి కింద కడతారు, లేదా నీలం చీర పంచి కింద కడతారు. పూర్ణాహుతిలో చాలామంది ఋషులు కట్టేది ఏంటనుకుంటున్నారు, పూర్ణాహుతి చేసేటప్పుడు యజ్ఞంలో ఋషులు ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులు కట్టేవి చీరలు అవి. ఆఖరికి ఇంతెందుకు వెంకటేశ్వర స్వామి వారికి రోజు కడుతున్నది ఏంటనుకుంటున్నారు, అది చీర. మీరు కావాలంటే చూడండి, స్వామివారి శేషవస్త్రం అంటే చీర, చీరే కడతారు, అదొక నియమం. అలా అమ్మవారిని ఉపాసన చేసేవారు చీర కడతారు. కాళ్ళకి పారాణి పెట్టుకోవడం, దాంతోపాటు గోరింటాకు పెట్టుకోవడం, చేతులు గోరింటాకు పెట్టుకోవడం, ఇవన్నీ అమ్మవారి యొక్క ఉపాసక లక్షణాలు. ఇదేంటండి, ఈయన కూడా కాళ్ళకు గోరింటాకు పెట్టాడు, ఈయన కూడా చేతులకు గోరింటాకు పెట్టాడు అంటే, గోరింటాకు పెట్టాడు అంటే నా అమ్మవారు ఉపాసకుడు అని అర్థం అనమాట. గోరింటాకు పెట్టలేదంటే వాడి మొహానికి అమ్మవారి మీద భక్తి లేదని అర్థం. నేను చెప్పలే, బృహస్పతి చెప్పాడు. అందుకని రేపటి నుంచి మీ అందరి కాళ్ళు చేతులు చూస్తాను, ఎవరి చేతికి గోరింటాకు కనబడుతుందో అటువంటి వాళ్ళంతా అమ్మవారు ఉపాసకులు. కలియుగం కనుక ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవడానికి టైం ఎక్కడ గడిచింది, అందుకని చేతికి ఎవరు రంగులు పూసుకొచ్చేస్తున్నారు. ఈ మధ్యన పెళ్లి కూతుళ్ళు కూడా టెంపరీ రంగు అనమాట, జీవితం అంతా రంగులేనా, హాయిగా ఒక గంట కేటాయించండి నాయన, సుఖంగా మన కోసం ఓ 2 గంటలు గోరింటాకు కోసం పెట్టండి. శుభ్రంగా ఒక బకెట్ నిండా గోరింటాకు పెట్టించుకుని బకెట్లో 2 కాళ్ళు పెట్టు కూర్చుంటే కాళ్ళు తమంతా తామే పండుతాయి. ఏం 2 గంటల మాత్రం కదలకుండా కూర్చోలేనట్టి, కూర్చోలేకపోతే ఆ 2 గంటలు టీవీకి ఎదురుగుండా కూర్చుని బకెట్లో కాళ్ళు పెట్టుకుని టిక్ టిక్ అని చూసుకోండి, నా మొహం చూసుకుని పురాణం వింటూ అన్నాడు. యూట్యూబ్లో అయినా సరే, ఏది ఏమైనా కొన్ని పనులు తప్పక ఓపిక్గా చెయ్యాలి, అలా చేస్తే అమ్మ అనుగ్రహం పొందుతాం. అమ్మకి పారాణి గోరింటాకు ఇవి ఇష్టం, అందుకని అమ్మవారి ఉపాసకులు కుండలాలు పెట్టుకోవడం, అమ్మకి మళ్ళీ అప్పుడప్పుడు ముక్కుకి నత్తు పెట్టుకోవడం. గురు పూజ చేసేటప్పుడు అమ్మవారి ఉపాసకులు కాళ్ళకి ఏం చేయాలో తెలిసిన మీరు, పూర్తిగా కాళ్ళకి పసుపు పూయాలి, చుట్టూతా పారాణి పెట్టాలి. ఎంత విధంగా మీరు పారాణి పెడితే అంత లాభం అన్నమాట. స్త్రీ లక్షణములతో అమ్మని ఉపాసించాలి, పురుష లక్షణములతో హరిని ఉపాసించాలి. ఇలా కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మ దగ్గర గడుతున్నారు కనుక త్రిమూర్తులకు ఏమైపోయిందనమాట, 3 స్త్రీ రూపాలు వచ్చాయి, అందరూ అందగత్తెలు అయిపోయారు, మీసాలు పోయాయి. మళ్ళీ మీసాలు పోయాయి అంటే దేవుళ్ళకి మీసాలు ఉంటాయని కొంతమందికి అనుమానం. ఈ అనుమానాలు పెనుభూతాలు అయిపోతున్నాయి. విష్ణుమూర్తి అనగానే మీసం గీసేసి ఏమీ లేకుండా చూపిస్తున్నారు. శ్రీ మహావిష్ణువుకి ఆకుపచ్చ మీసాలు ఉంటాయి, వైఖాన సాగమ శాస్త్రంలో ఉంటుంది చూడండి. పురాణాలన్నింటిలో చెప్పారు ఆయనకి మీసాలు ఉన్నాయి. భగవంతుడికి మీసాలు లేకపోవడం ఏం లేదు, ఆ మీసాలను తీసేసి వీడు చూపిస్తున్నారు తప్ప. విష్ణువు యొక్క మీసములు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రామచంద్రుడి యొక్క కథలో పట్టాభిషేక ఘట్టంలో అసుస్పష్టంగా నిపుణాహ శ్మశ్రువర్ధనాహ, శ్మశ్రువర్ధనులు అని ఉన్నారు. అంటే మీసం చక్కగా తీర్చిదిద్దేవాళ్ళు, అందంగా గడ్డం చేసి మీసాన్ని కోరమేసంగా తీర్చిదిద్దుతారట. దానికోసం వాళ్ళకి పెద్ద ఎస్టేట్లు కూడా ఇచ్చేవారు ఆ రోజుల్లో. అంటే రాముడికి కూడా మీసములు తీర్చిదిద్దారు, అది తీసేసి రాముడు అనగానే మొత్తం గీసేసి పెడుతున్నారు అక్కడ. అలా అలవాటు చేశారు. కానీ రాముడికి మీసాలు ఉంటాయి, కృష్ణుడికి మీసాలు ఉన్నాయి, విష్ణువుకి మీసాలు ఉన్నాయి, శివుడికి మీసాలు ఉంటాయి. శివుడి మీసములు ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి. బ్రహ్మగారి మీసములు కపిల వర్ణంలో, కపిల గోవు ఎలా ఉంటుంది ఆ రంగులో ఉంటాయి. ఈ విధంగా వీళ్ళందరికీ మీసాలు ఉండేవి. ఆ మీసములన్నీ ఇప్పుడు స్త్రీలు అవగానే పోయాయి. వీళ్ళు కూడా సిగ్గుపడుతూ అనుకుంటూ ఒక ఆయన తెల్ల చీర, ఒక ఆయన పసుపుపచ్చ చీర, మరొక ఆయన ఎర్ర చీర కట్టుకున్నారు. 3 రకాల చీరలు కట్టుకున్నారు. 3 కిరీటాలు, చెవులకు కుండలాలు, మెడలో గొలుసులు, ఇవన్నీ వచ్చాయి. ఇంచుమించుగా పరిపూర్ణ సుందరాంగులు అయిపోయారు అన్నమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళు 3 వాళ్ళ శరీరాలు చూసుకుని భలే ఉన్నామే అనుకున్నారట. ఈ విధంగా సౌందర్యాన్ని చూసి వాళ్ళు మురిసిపోయారు. విస్మయం పరమం ప్రాప్తాహ, ఆశ్చర్యపోయారు కూడా. తర్వాత అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అలా స్త్రీలు అవ్వాలన్నమాట అనుకుని అమ్మ దగ్గరికి వెళ్ళారు. అలాగే అమ్మ పాదాలకి నమస్కరిస్తూ ఉండిపోయారు. ఎంతకాలం ఉన్నారో తెలియదు, కాలం గడిచిపోతూనే ఉంది. అమ్మ వాళ్ళని చూస్తూనే ఉంది. వీళ్ళు అమ్మకేసి చూస్తారు, అమ్మ పాదాలకేసి చూస్తున్నారు. ఎప్పుడు కూడా ముందు పాదములు చూసి తర్వాత ముఖం చూడాలి, కింద నుంచి పైకి చూడాలని శాస్త్రం దేవాలయానికి వెళ్ళినప్పుడు. అందుకని ఎప్పుడైనా గుళ్ళోకి వెళితే, శివాలయంలోకి వెళ్ళారు, ముందు కింద ఉన్నటువంటి ఆధార పీఠం చూడండి, అప్పుడు లింగం చూడండి. అలాగే అమ్మవారిని చూశారు, ముందు అమ్మవారి పాదాలు చూడండి, అప్పుడు కిరీటం చూడండి. పరమ పవిత్రమైన రామాలయం ఉంది మనకి ఇక్కడ. ఆ రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు రాముడి పాదాల మీద దృష్టి పెట్టండి, అప్పుడు కిరీటం మీద దృష్టి పెట్టండి. రాముడి దగ్గరే ఆంజనేయుడు ఉన్నాడు, ఆ ఆంజనేయుడిని ప్రతిష్ఠించే భాగ్యం హరిగారు నాకు ఇచ్చారు. అంచేత ఆ ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆ పాదాలు చూడండి, అప్పుడు తల చూడండి. ఎప్పుడైనా భగవంతుడి ముందు పాదం మీద దృష్టి పెట్టాలట. నఖ శిఖ పర్యంతం అన్నారు, కానీ శిఖ నఖ పర్యంతం అనలేదు. అవునా? నఖము అంటే కాలిగోరు, అక్కడ గోరు అంటే కాలు అన్నమాట. కింద గోరు మొదలుకొని శిఖ తల మీద ఉన్న పైభాగం వరకు చూడు, పై జుట్టు చూడు. ముందు ఎప్పుడు నఖ, ఆపై శిఖ చూడు. అప్పుడు అమ్మవారు నీ నఖ శిఖ పర్యంతం తాను చూచి నిన్ను పట్టుకుపోయి శాశ్వతంగా తన దగ్గర అట్టే పెట్టుకుంటుంది. అందుకే వీళ్ళు అలా చూశారు. చూడడంలో కూడా పాదపీఠం ప్రేక్షమానా నానామణి విభూషితం, అమ్మవారి పాదపీఠం చూశారు. అమ్మ కాళ్ళు పెట్టుకోవడానికి కింద పీఠ ఉందన్నమాట. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎక్కువసేపు కాళ్ళు వేళ్లాడ వేసుకోవాలంటే కష్టం కదా, అందుకని కాళ్ళ కింద ఒక పీఠ వేసేవారు. దేవతలకు అలాంటి పీఠం తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే ఆ పీఠం మీదే మనం తల పెట్టాలి. ఒక్కోసారి అమ్మ కాళ్ళు పట్టుకునే అవకాశం ఉండకపోయినా అమ్మవారు కాళ్ళు పెట్టుకున్న పీఠం మీద తల పెడితే చాలు. గురువులు అందరూ తమ పాదుకలు ఇవ్వరు, అవునా? తమ పాదాలు ఇవ్వరు. గురువుల యొక్క పాదాలు ముట్టుకోలేకపోతే ఏం చేయాలి? గురువుల యొక్క పాదుకలు ఎదురుగా పెడతారు, ఆ పాదుకలకు నమస్కరిస్తే గురువుగారి పాదాలు పట్టుకున్నట్టే. అందుకని అమ్మ ఏం చేసింది, ఇప్పుడు తన పాదాలు పెట్టుకునే పీఠం ఒకటి వాళ్ళకి దర్శనమిచ్చేలా చేసింది. ఆ పాదపీఠమే సూర్యకోటి ప్రతీకాశం, కోటి సూర్యుల కాంతితో ఉంది. కాళ్ళు పెట్టుకునే పీఠే ఇంత మెరిసిపోతే ఇంకా కాళ్ళు ఎలా మెరిసిపోతాయి? ఆ కాళ్ళు ఉన్న శిరస్సు ఎలా మెరుస్తుంది? ఆ శిరస్సు మీద ఉన్న కిరీటాలు రత్నాలు ఎలా మెరుస్తున్నాయో ఆలోచించండి. ఇప్పుడు ఆ పాదపీఠంలో ఒక తమాషా కనపడింది. అమ్మవారు కాళ్ళు పీఠ మీద పెట్టింది, మేము పీఠం చూసాం. పీఠం పైన ఉన్న అమ్మవారి పాదాలు చూసాం, ఆ పాదాలకున్న గోళ్ళు చూసాం. నఖదర్పణ మధ్యే వై దేవ్యాశ్చరణ పంకజే, అమ్మవారి రెండు పాదములు ప్రస్తుతం దర్శనమిచ్చాయట. అమ్మకి చాలా పాదాలు ఉన్నాయి, చాలా చేతులు ఉన్నాయి, చాలా శిరస్సులు ఉన్నాయి, కానీ అవన్నీ ఉపసంహరించుకుని రెండు కాళ్ళు మాత్రమే వాళ్ళకి దర్శనమిచ్చింది.